സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം. ഹിരണ്മയേണ പാത്രേണ സത്യസ്യാപി ഹിതം മുഖം തത്വം പൂഷണ്ണപാവൃണു സത്യധർമായ ദൃഷ്ടയേ. പതിഹേനു പതഹാറു പതിഹേഴു പദ്ധെനിമിതി ഈ നാലുകു മന്ത്രാലു അന്തകാല സ്മരണം അന്നാരു. ഉപാസകുഡു തന ചിവരി ദശലോ ആ ഭഗവന്തുണ്ണി തലച്ചുകൊണ്ടാടു ഈ വിധംഗാ അനി അർത്ഥം. സൂര്യ പ്രാർത്ഥന പതിഹേനു പതഹാറു മന്ത്രാലു പതിഹേഴു പദ്ധെനിമിതി മന്ത്രാലു അഗ്നി പ്രാർത്ഥന അന്നാരു. അഗ്നിദേവുണ്ണി തലുച്ചുകൊണ്ടാടു ഉപാസകുടു. ഉപാസകുടു ഉപാസന അനേട്ടുവണ്ടിദി ആ ഭഗവന്തുടി രൂപാന്നി മനസ്സിലോ അർത്ഥാന്നി ഗ്രഹിച്ചാലി. പാരായണം ചെയ്യടം കാതു, മനസ്സിലോ അർത്ഥാന്നി ഗ്രഹിച്ചാലി. ധ്യാനം అంటే ఏమిటి? క్షీరోధన్వ ప్రదేశే ఆ శ్లోకం చదివేటప్పుడు ఆ పరమాత్ముని యొక్క ఆ ప్రతి పదానికి అర్థాన్ని మనసులో తలుచుకోవాలి, అన్వయించుకోవాలి. రత్నైః కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం. ధ్యానశ్లోకాలన్నీ కూడా ధ్యానానికి ఉపయోగపడతాయి, పారాయణానికి కాదు. ధ్యానశ్లోకాలన్నీ పారాయణానికి కాదు, ధ్యానానికి మాత్రమే. కనుక ధ్యానం చేసే శ్లోకాలు మనం మనస్సులో తలుచుకోవాలి. ధ్యానం చేసేటప్పుడు ఆ యొక్క రూపాన్ని తలుచుకోవాలి. కర్మ అంటే పూజ చేయడం, అర్చన చేయడం, అదంతా అయిన తర్వాత ఆ ఒక రూపాన్ని తలుచుకుంటూ ధ్యానం చేయాలి. కనుక కర్మ ఉపాసన సముచ్చయ అంటారు దీన్ని. కర్మ ఉపాసన కలిపి చేయడం. కేవల కర్మ మాత్రం చేస్తే ఎక్కడికి వెళ్తాడు? స్వర్గలోకానికి వెళ్తాడు. కేవల కర్మ చేస్తే కృష్ణగతి ద్వారా పితృలోకానికి, పితృలోకం అంటే స్వర్గలోకం, పితృలోకానికి వెళ్తాడు కృష్ణగతి ద్వారా. చీకటి మార్గం అంటారు దాన్ని. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాస ఉత్తరాయణం. ఎక్కడ చదివాం? 8వ అధ్యాయం భగవద్గీత. అంతకాలంలో ఈ నాలుగు మంత్రాలు చదవాలి ఎవరైనా సరే. అందరూ స్మరించుకోవాలట ఈ నాలుగు మంత్రాలు. ఏ నాలుగు మంత్రాలు? ఈశావాస్యంలో చెప్పినటువంటి నాలుగు మంత్రాలు. ఇది బ్రాహ్మణ ఉపనిషత్తు. దీనినే బృహదారణ్యక ఉపనిషత్, ఇది మంత్రోపనిషత్తు. బృహదారణ్యకం బ్రాహ్మణ ఉపనిషత్తు. ఇవే మంత్రాలు బృహదారణ్యకోపనిషత్తులో 5వ అధ్యాయంలో 15వ బ్రాహ్మణంలో వస్తాయి ఈ నాలుగు మంత్రాలు. ఇది శుక్లయజుర్వేదం, అది శుక్లయజుర్వేదం. కనుక ఈ మంత్రాలే అందులో వస్తాయి. ఈ మంత్రాలు తలుచుకోవాలట మనసులో. లేకపోతే 8వ అధ్యాయం అంతకాల స్మరణలో 8వ అధ్యాయం పారాయణం చేయొచ్చుట. అది తెలియకపోతే విష్ణు సహస్రనామం, అది తెలియకపోతే కఠోపనిషత్తు మొదటి వల్లి, 3 వల్లులు. ఫస్ట్ చాప్టర్లో 1వ అధ్యాయంలో 3 వల్లులు ఉంటాయి కఠోపనిషత్తులో, అవి 3 పారాయణం చేయాలట. పారాయణం చేస్తే ఆ చివరి కాలంలో జ్ఞాపకం వస్తాయి. కఠోపనిషత్తు కానీ 1వ అధ్యాయం 3 వల్లులు, కఠోపనిషత్తు కానీ విష్ణు సహస్రనామం కానీ, 8వ అధ్యాయం కానీ భగవద్గీత, ఈ 4 మంత్రాలు కానీ, ఇవి అంతకాల స్మరణాన్ని చేయడానికి అనుకూలమైనటువంటి మంత్రాలు అన్నమాట ఈ భాగాలన్నీ కూడా. కనుక ఇక్కడ ఏం చేస్తున్నాడు ఉపాసకుడు, ఆ సూర్యుడిని ప్రార్థిస్తున్నాడు. హిరణ్మయైన పాత్రేణ ఓ సూర్యదేవత, ఉపాసకుడు సూర్యుడు లోకం గుండా ప్రయాణించాలి, బ్రహ్మలోకానికి వెళ్ళాలి, హిరణ్య గర్భలోకానికి వెళ్ళాలి అంటే క్రమముక్తి పొందాలి. ఆ హిరణ్య గర్భలోకానికి వెళ్ళాలంటే సూర్యద్వారం గుండా వెళ్ళాలి. కనుక ఆ సూర్యుడు సూర్యదేవతను ఉపాసించి ఉన్నాడు. కనుక ఆ సూర్యుడిని అడుగుతున్నాడు, ఆ యొక్క ద్వారం హిరణ్మయైన పాత్రేణ, బంగారంతో సమానమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి ఒక మూతతో కప్పబడి ఉంది. హిరణ్మయైన పాత్రేణ తస్య అపిహితం ముఖం, ఆ ద్వారం మూతబడి ఉన్నది. కనుక ఏం చేయాలి నువ్వు? హిరణ్మయైన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం, సత్యం అంటే ఆ యొక్క హిరణ్య గర్భుడి యొక్క ముఖం, ద్వారం అని అర్థం. సత్యస్య అపిహితం ముఖం అంటే సద్రూపమైన బ్రహ్మ ఉన్నది అందులో, అది నేను చూడటానికి వెళుతున్నాను, నువ్వు ఆ మూతని తొలగించవలసినది, నేను వస్తున్నాను, ఆ మూతని నువ్వు తొలగించవలసినది అని సూర్యభగవాను ప్రార్థిస్తున్నాడు. తత్ త్వం పూషణ్, నీవు పూషణ్ అంటే పోషించేవాడివి, పోషకుడివి. పూషణ్ తత్ అపావృణు, ఆ మూతని నువ్వు తొలగించవలసింది. అపావృణ్ అంటే తొలగించవలసినది. త్వం అంటే నీవు. ఆ మూతని ఏదైతే సత్యాన్ని కప్పివేస్తున్నదో, అంటే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియకుండా నాకు, ఆ సద్రూపాన్ని నాకు తెలియకుండా ఏవైతే కప్పివేస్తున్నదో, అది నీవు తొలగించవలసినది. నాకు ఎటువంటి అడ్డంకులు లేకుండా నేను చేసినటువంటి కర్మఫలానికి అనుకూలమైన మార్గాన్ని నాకు చూపించవలసినది. కర్మ ఉపాసనలకు కలిగిన ఇవ్వవలసినటువంటి ఫలాన్ని నాకు ఇవ్వవలసినది అని అర్థం. అపావృణు, దేనికోసం? ఎవరికి ఇవ్వాలి? సత్యధర్మాయ, నేను సత్యాన్ని పాటించిన వాడిని, ధర్మాన్ని. సత్యధర్మం అంటే నేను వైదిక అనుష్ఠానాన్ని చేసిన వాడిని, ధర్మాన్ని పాటించి సత్యధర్ముడిగా జీవించిన వాడిని. సత్యాన్ని చూడడం కోసం నా జీవితాంతం కూడా ధార్మిక మార్గంలో ఉంటూ మంచివాడిగా, మంచి వైదిక మార్గంలో ఉంటూ వైదిక కర్మలు చేస్తూ ఉన్నటువంటి నేను అంటే అటువంటి నాకు అంటే సత్యధర్మాయ అని అర్థం. ఎప్పుడూ దైవచింతనలోనే, భగవచ్చింతనలోనూ ఉన్నాను. నిన్ను చూడడం కోసమే, ఆ భగవంతుడిని చూడటం కోసమే నేను జీవితం అంతా ధారపోశాను. కనుక అటువంటి నేను ఎవరినవుతాను? సత్యధర్మాయ అని, సత్యధర్ముణ్ణి నేను. సత్యాన్ని దర్శించడం కోసం ధార్మిక జీవనాన్ని జీవించినటువంటి వాణ్ణి, సత్యధర్ముణ్ణి. అటువంటి నాకు సత్యధర్మాయ అని అర్థం. అటువంటి సత్యధర్ముడి కొరకు ఏం చేయాలి? దృష్టయే, ఆ సత్యాన్ని నేను దర్శించాలి కనుక, ఆ పరబ్రహ్మాన్ని నేను దర్శించాలి కనుక, ఆ హిరణ్య గర్భుణ్ణి నేను దర్శించాలి కనుక, నాకు ఆ మార్గాన్ని నువ్వు సుగమం చేయవలసినది అంటే తేలిక చేయవలసినది, వెళ్ళడానికి ఆ మూత తీసివేయవలసినది అని అర్థం. సత్యధర్మాయ దృష్టయే అని అర్థం. తర్వాత మంత్రం చదువుతాం, 16వ మంత్రం.
పూషణేకర్షే యమ సూర్య ప్రజాపత్యం வியூஹரஷ்மி சமூக தேஜோயத்தே ரூபம் கல்யாணதமம் தத்தே பஷ்யாமி யோசாவசௌ புருஷஃ சோஹமஸ்மி.
இது கூட சூரிய பிரார்த்தனை. ఇక్కడ సూర్యుణ్ణి అనేక నామాలతో పిలుస్తున్నాడు ఉపాసకుడు. హే పూషణ్, పూషణ్ అంటే పోషించువాడు అని అర్థం. హే ఏకర్షి, ఏకర్షి అంటే ఏకహా సన్ రిషతి గచ్చతి ఇతి ఏకర్షి, ఒంటరిగా ప్రయాణం చేయువాడు అని అర్థం. ఏకర్షి అంటే హే ఏకర్షి. హే యమా అన్నారు, కాలాన్ని నియంత్రించేవాడు అని అర్థం. యమ అంటే నియంత్రణ చేయువాడు, పగలు రాత్రిని నియంత్రించేవాడు సూర్యభగవానుడు, యమ అని అర్థం. సూర్యుడు ఉదయించడం అస్తమించడం మన శరీరానికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. సూర్యుడు ఉదయించినప్పుడే, పగలున్నప్పుడే మనలో జీర్ణశక్తి పెరుగుతుంది, అదొక స్వేదం, అది ఉత్సాహం శక్తి అన్నీ కూడా పగటిపూటే ఉంటాయి. చూడండి, రాత్రి అయ్యేటప్పటికీ మన జీర్ణ ప్రక్రియ తగ్గుతుంది. మనిషి శరీరంలో కూడా మెటబాలిజం అంటారు దాన్ని, అది కూడా మార్పు వస్తుంది. అందుకని పగటిపూట పనిచేయడం, రాత్రిపూట రెస్ట్ తీసుకోవడం, ఇది ఒంటికి మంచిది, మనసుకి మంచిది. మనం అనుకుంటాం పల్లెటూళ్ళల్లో చూడండి, వాళ్ళు సాయంత్రం కాగానే పెందరాడి తినేసి నిద్రపోతారు. మనం ఏం చెప్పేవాళ్ళం అంటే, ఆ పల్లెటూళ్ళల్లో కరెంటు లేక పాపం వాళ్ళు పెందరాడి తినేసి నిద్రపోతారు అని చెప్పి మనం అనుకుంటాం. అందరూ అలాగే చెప్తారు, పల్లెటూళ్ళల్లో ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు కదండి, అందుకని పాపం 6 గంటలకి అన్నాలు తిని నిద్రపోతారంటాం. అది కాదు అసలు, అలా అనుకోకూడదు. విషయం ఏమిటంటే, 6 కాగానే సూర్యుడు అస్తమించగానే మనం శరీరానికి విశ్రాంతినివ్వాలి. అది విశ్రాంతినిచ్చే సమయం. శరీరంలో ఉన్నటువంటి ప్రతి సెల్, మనలో ఉన్నటువంటి కణాలు, వాటి యొక్క పనిలో మార్పు వస్తుంది సూర్య అస్తమైన తర్వాత. ఆ కణాల్లో మార్పు రావడం వల్ల, జీర్ణ ప్రక్రియలో మార్పు రావడం వల్ల మనం అతిగా ఆహారం తీసుకుంటే జీర్ణం కాదు. అందుకనే మన వాళ్ళు రాత్రిపూట ఎక్కువ తినవాకురా అంటారు. కారణం ఏమిటి తెలుసా? ఆ జీర్ణ ప్రక్రియ తగ్గిపోతుంది. ఆయన కిరణాలు ఉన్నప్పుడే ఆ ప్రక్రియ బాగా జరుగుతుంది, జీర్ణ ప్రక్రియ. పగటిపూట బాగా ఎక్కువగా తిను, కానీ రాత్రిపూట తినవాకు అనేవాడు. కారణం అది. అందుకని రాత్రిపూట నిద్రపోవడం, రెస్ట్ తీసుకోవడం, పగటిపూట పనిచేయడం. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉల్టా, అన్ని అమెరికన్ కంపెనీల కోసం పనిచేసే వాళ్ళందరూ ఇప్పుడు ఐటీలో, సాఫ్ట్వేర్లో అందరూ పనిచేసేవాళ్ళు ఏం చేస్తున్నారు బాబు? రాత్రిపూట పనిచేస్తారు, పగలు నిద్రపోతారు. అందుకని ఇప్పుడు అందరికీ అనారోగ్యాలు రావడానికి కారణం అదే. ఈ కంప్యూటర్లు వచ్చిన తర్వాత వాళ్ళ టైమింగ్ వేరు, మన టైమింగ్ వేరు, అనారోగ్యం పాలవుతున్నాం. కంపెనీల్లో పనిచేయని వాళ్ళు కూడా సాయంత్రం పూట రాత్రిపూట టీవీ చూసుకుంటూ కూర్చో ఉంటారు, అనారోగ్యాలు వచ్చేస్తాయి మనిషికి. సైకిల్ను చెడిపోతుంది శరీరం, ఇంకా నిద్ర ఆహారం సైకిల్ చక్రం చెడిపోతుంది. అది ఒకసారి పోయిందంటే దాన్ని రక్షించుకోవడం చాలా కష్టం. అందుకని మన వాళ్ళు చెప్పిన పద్ధతులన్నీ ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అన్నారు. అందుకని సూర్యభగవానుడికి మన ఆరోగ్యానికి చాలా సంబంధం ఉంది. ఆయన కాలం అనే దాంతో పగలు రాత్రి అనే కాలంతో యమం అంటే కంట్రోల్ చేస్తూ ఉంటాడు ఈ శరీరాలన్నింటినీ కూడా, ఈ సృష్టి ప్రక్రియను మొత్తాన్ని. సముద్రంలో నుంచి ఉప్పు నీరు తీసుకొని ఆ ఉప్పును వదిలిపెట్టి నీళ్లు తీసుకుంటాడు చూడండి ఆయన, తీసుకొని ఆ మేఘాల్లోకి పంపించి వర్ష రూపంలో పంపించి ఆ వర్షాన్ని కురిపించి ధాన్య రూపంలో జీవరాశులన్నిటికీ కూడా ప్రాణాన్ని ఇస్తున్నాడు ఆయన. అందుకే ఉదయాన్నే లేవగానే సూర్యుడికి నమస్కారం చేయమంటారు మన వాళ్ళు, సూర్య నమస్కారాలు చేయమంటారు. మన యొక్క సంప్రదాయం అది, కంటికి కనపడే దైవం అంటారు తమిళంలో వాళ్ళు, కణ్కండ దైవం అంటారు. కంటికి కనపడే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు అన్నారు. అటువంటి సూర్యుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఏకర్షి ఓ యమా అన్నారు, ప్రజాపత్య అన్నాడు. ప్రజాపతి యొక్క కుమారుడు సూర్యుడు. ప్రజాపతి అంటే హిరణ్య గర్భుడి యొక్క కొడుకు. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి నేను, నాకు పర్మిషన్ ఇవ్వు అని అడుగుతున్నాడు. ప్రజాపత్య అంటే ప్రజాపతి యొక్క కుమారుడు. ప్రజాపత్య ఓ ప్రజాపత్య ఓ సూర్యభగవానుడా, ఏం చేయాలి నువ్వు నాకు? ఎన్ని పేర్లు పెట్టి పిలుస్తున్నాడు చూడండి. హే పూషణ్, హే ఏకర్షి, హే యమా, హే సూర్య. సూర్య కూడా ఒకటి ఉంది కదా. సూర్య అంటే ఏమిటి అర్థం అంటే, సూర్య అంటే సుష్టు ఈరయతి ఇది సూర్య, ప్రేరేపించువాడు అని అర్థం. ప్రేరణను కలిగిస్తాడు. ఉదయాన్నే సూర్యకిరణాలు పడగానే మన మీద మనకి ఎంత ఉత్సాహం ప్రేరణ వస్తుంది చూడండి. సూర్యుడు కనుక రాకపోతే 4 రోజులు డల్గా ఉంటాం, పొట్టలో జీర్ణక్రియ కూడా తగ్గిపోతుంది. కనుక ప్రేరయతి సుష్టు ఈరయతి ప్రేరయతి ఇది సూర్య అన్నాడు. ప్రేరణ ఇచ్చేవాడు, మనల్ని పనిలోకి పురిగొల్పువాడు, పని చేయడం కోసం ఉత్సాహాన్ని శక్తిని ఇచ్చేవాడు అని అర్థం సూర్య అన్నారు. అటువంటి సూర్య ప్రజాపత్య రశ్మిన్ సమూహ వ్యూహ అన్నాడు. రశ్మిన్ అంటే నీ యొక్క సూర్యకిరణాలని, రశ్మిన్ సూర్యకిరణాలను వ్యూహ అంటారు. అన్నిటినీ ఏకి అంటే సమూహ అంటే ఒక చోటకి తీసుకో, అన్నిటిని విస్తరింప చెయ్యవాకు. నేను హిరణ్య గర్భలోకానికి వెళ్ళాలి, నీ కిరణాలు చాలా అత్యంత తేజ అన్నాడు. యత్ తేజ తే రూపం అన్నారు, నీ యొక్క రూపం చాలా నా కళ్ళుకు మిరుమిట్లు గొలుపుతున్నది. ఆ వ్యూహం అంటే ఆ కిరణాలన్నింటినీ కూడా నువ్వు ఏకీకృతం చేసేసి దాని యొక్క పవర్ని తగ్గించు, నేను నిన్ను చూడాలంటాడు. సూర్యుడి వైపు చూడగలరా? అంతే, కళ్ళు పోతాయి. తర్వాత సూర్యుడి వైపు చూసి ఇటు చూడండి, మళ్ళీ ఒక్క వస్తువు కనపడదు, ఏమైపోతుంది కంటికి. కనుక అంతటి కిరణాలుంటే నేను నీ రూపాన్ని చూడలేను. కనుక ఆ కిరణాలన్నీ కొంచెం తగ్గించు, వాటి యొక్క ప్రకాశాన్ని తగ్గిస్తే నేను నీ యొక్క రూపాన్ని చక్కగా చూడగలుగుతాను. ఎటువంటి రూపం? నీ రూపం తే రూపం అంటే నీ యొక్క రూపం కళ్యాణతమం, మంగళకరమైనటువంటి రూపం నీ రూపం. అటువంటి రూపాన్ని నేను చూడాలి నా కళ్ళతో. అలా చూడాలి అంటే నీ యొక్క ఈ డాజిలింగ్ అంటే కన్ను చెదరగొట్టేటటువంటి ప్రకాశాన్ని నువ్వు తగ్గించు అన్నారు. ఆ కిరణాలని తగ్గించవలసినది. తత్తే పశ్యామి, నేను ఆ మంగళకర రూపాన్ని చూడాలి. ఎందుకని? యహ అసౌ యోసావసౌ పురుష సోహమస్మి అన్నారు. యోసావసం అంటే యో అంటే యహ, ఎవరైతే అసౌ అంటే ఆ పురుషుడు, ఆ హిరణ్య గర్భ పురుషుడు ఉన్నాడే సూర్యమండలంలో ఉన్నటువంటి సూర్యమండలస్థ హిరణ్య గర్భ పురుష, నా హృదయంలోనూ ఉన్నాడు నీలోనూ ఉన్నాడు. కనుక ఆ నీలో ఉన్నటువంటి ఆ హిరణ్య గర్భుడు, నాలో ఉన్నటువంటి హిరణ్య గర్భుడు ఒకడే. ఇక్కడ ప్రాణరూపంలో ఉన్నాడు, అక్కడ వాయు రూపంలో ఉన్నాడు, ఆయన ఒక్కడే ఆ పురుషుడు. అంటే సద్రూపంగా ఉన్నటువంటి బ్రహ్మ, ఆ హిరణ్య గర్భుడి సూర్యమండలంలో ఉన్నటువంటి హిరణ్య గర్భుడిలో ఉన్నటువంటి బ్రహ్మ నాలో ఉన్నటువంటి బ్రహ్మ ఒకటే, సహా అహం అస్మి అన్నాడు. ఆయన నేనే అన్నాడు. ఆ బ్రహ్మము నేనే. కనుక ఏం చేయాలి, నీ యొక్క కిరణాలను తగ్గించి నాకు మార్గాన్ని ఇవ్వవలసినది అన్నారు. ఇది ప్రార్థన, సూర్య ప్రార్థన. యహా అసౌ యహా అసౌ, ఎవరైతే ఉన్నాడో సహా అనర్థం. సహా అతడు ఉన్నారు. సహా అహమస్మి, తర్వాత మంత్రం చదువుతాం.
వాయురనిలం అమృతం అథ ఇదం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర కృతగుం స్మర క్రతో స్మర కృతగుం స్మర.
ఇంతటితో 16వ శ్లోక మంత్రంతో సూర్య ప్రార్థన అయిపోయింది. ఇప్పుడు అగ్ని ప్రార్థన చేస్తున్నాడు ఉపాసకుడు. వాయుః అనిలం అమృతం అథ ఇదం భస్మాగం శరీరం. చూడండి, మరణ సమయంలో ఈ ఉపాసకుడు జీవించి ఉన్నంత కాలం ఎన్నో అగ్నిహోత్రాలు చేసి, యాగాలు చేసి అంటే ఆహుతులు చేసి ఇవన్నీ సమర్పించుకున్నాడు. ఆహుతులు చేసినప్పుడు ఆ అగ్నిలో ఎన్నో వేశాడు అన్ని. చివరికి చెప్తున్నాడు, ఓ అగ్నిదేవత, నేను ఎన్నోసార్లు అగ్నిహోత్రం చేశాను, నీకు ఎన్నో సమర్పించుకున్నాను, నేను ఇప్పుడు నా శరీరాన్ని సమర్పించబోతున్నాను చివరిగా, ఇంకా నేనేమి ఇవ్వలేను నీకు, నేను ఇచ్చే స్థితిలో కూడా లేను, ఇంకా చివరికి ఏం ఆహుతి చేయగలను నీకు, నెయ్యి చేయగలనా, ఏమైనా సుగంధ ద్రవ్యాలు తెచ్చి నీకు ఆహుతి చేయలేను, నీలో వేయలేను, చివరిగా నా శరీరాన్ని నీకు ఆహుతిగా సమర్పిస్తున్నాను, భస్మాంతం శరీరం, నా శరీరం భస్మం కాబోతున్నది, ఈ శరీరమే నీకు సమర్పిస్తున్నాను తీసుకోవలసినది అన్నారు. దీన్నే అంత్య ఇష్టి అంటారు. ఇష్టి అంటే యజ్ఞం. యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, అగ్నేయ స్వాహ అంటారు. అలా దేవతలకు ఇచ్చేటప్పుడు అగ్నిముఖంగానే అందరికి వెళ్ళాలి. అందుకని అగ్నిలో వేసేటప్పుడు అగ్నిదేవత, అగ్నిదేవత చెప్తాం, ఫలానా దేవుడికి ఇవ్వు తీసుకెళ్ళి అంటే ఆయన ఆయనకి ఇస్తాడనమాట. అగ్నిదేవతలకు వేస్తాం. ఇంకా చివరిగా, ఇవన్నీ నేను చేశాను నీకు గుర్తున్నదా, నువ్వు గుర్తు చేసుకోవలసినది, నేను చేసిన కర్మలన్నీ కూడా ఎన్నెన్నో పుణ్యకర్మలు చేశాను కదా, ఇప్పుడు నాలో ఉన్నటువంటి ప్రాణం వాయు అనిలం, అనిలంటే బయట ఉన్నటువంటి వాయువులో కలిసిపోబోతున్నది అన్నాడు. ఇలా ధైర్యంగా ప్రార్థన చేసేవాళ్ళు, చావు వస్తుందంటే భయపడుతూ వడకటం, అయ్యో ఏమైపోతానో, ఎప్పుడు వస్తుందో, ఎక్కడ చచ్చిపోతానో, ఇట్లాంటి భయాలు ఉండేవే కాదండి ఆ రోజుల్లో. ఇప్పుడు భయపడుతున్నాడు, బయాప్సీ చేసుకొని భయం 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 అంటాడు. బయాప్సీ అంటే ఏంటో తెలుసా, భయం అని పేరు. పరమార్థానంద స్వామి చెప్తారు, బయాప్సీ అంటే భయం అని పేరు. ఇలా బయాప్సీలు చేసుకోవడం, భయపడటం ఏమీ లేదు, మరణాన్ని ఆహ్వానించేవాళ్ళు. మరణం వచ్చి తీరుతుంది, నువ్వు ఆహ్వానించకపోయినా పోకపోయినా కూడా అది వచ్చి తీరుతుంది కాబట్టి వచ్చేదాన్ని ఎట్లా ఆహ్వానిస్తే పోతుంది కదా. లేకపోతే ఏమవుతుందంటే మనసులో ఒక భయం, మనిషి ఒక్కసారే చనిపోతాడు, మరణ భయం అనేక సార్లు చంపుతుంది మనిషిని. ఎందుకంటే ఈ శరీరం వదిలిపెట్టి పోవడం భయం అనమాట. ఇంకో వదిలిపెట్టకూడదు, నువ్వు భయపడ్డా కూడా ఇది వదిలిపెట్టి పోవాల్సిందే కదా. అందుకని మన వాళ్ళు ఈ శరీర ధర్మాలన్నింటినీ కూడా చక్కగా అవగాహన చేసుకొని వాటిని అంగీకరించేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే అసలు మందులు కూడా వేసుకునేవాళ్ళు కాదు వాళ్ళు. అల్లోపతి మెడిసిన్ వేసుకుంటే పాపం వాళ్ళకి, ఒక మాత్ర కూడా ముట్టుకోరు వాళ్ళు. వాడిన ఆయుర్వేదం వాడేవాళ్ళు అసలు ఇంకా ఆర్థడాక్స్ పీపుల్ అసలు మెడిసినే వేసుకోరు. ఎందుకో తెలుసా? ఈ శరీరం వ్యాధితో బాధపడుతున్నది అంటే దీని ప్రారంభ కర్మాన్ని ఇది ఖర్చు చేసుకుంటోంది, ప్రారంభ కర్మం పోతున్నది. ఏ నొప్పి వచ్చినా సరేనండి, ఈ శరీరానికి ఏ వ్యాధి వచ్చినా కూడా నేను చేసినటువంటి పాపకర్మలన్నీ తొలగిపోతున్నాయి ఈ శరీరం ద్వారా అన్నారు. ఖర్చు చేసుకుంటున్నది బాడీ ఈ శరీరం ద్వారా. నేను అవి అనుభవించకుండా మందులు తీసుకుంటూ కూర్చుంటున్నాను అనుకోండి, బాధపడకూడదు బాధపడకూడదు అని చెప్పి చిన్న చిన్నదానికి కూడా మందు వేసుకుంటూ కూర్చున్నాడు అనుకోండి మనిషి, అంటే ఏమిటర్థం? నా కర్మఫలాన్ని నేను అనుభవించను అని అర్థం. ఈ జ్ఞానం ఇవన్నీ మనకి ఎక్కడ ఉన్నాయండి ఈ రోజుల్లో జనానికి? నాకా ఈ రోగమా, ఎందుకు వచ్చింది అని అడుగుతాడే కానీ, ఓహో ఏ పాపం చేసుకున్నాను, ఈ రోగ రూపంలో నేను ఈ బాధపడుతున్నాను అని అనుకుంటే మనసుకి ఎంత శాంతిగా ఉంటుంది. ఎటువంటి రోగం ఏమిటి, ఎటువంటి బాధ ఏమిటి, నాకెందుకు వచ్చింది, నేను ఇంత చక్కగా ఉండేవాడిని, ఇంత ఆరోగ్యంగా ఉండేవాడిని అని బాధపడుతూ ఉంటాడే కానీ డాక్టర్లు కూడా ఏమి చేయలేని స్థితి చూశారా? అందుకని మనం చేసిన కర్మలే మన దుఃఖ రూపంలో వ్యాధి రూపంలో వచ్చి మనల్ని పీడిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద వ్యాధులే అక్కర్లేదు, చిన్న చిన్నవి చాలు. కనుక మన వాళ్ళు అంటే మీరు మందులు వేసుకోవద్దని చెప్పడంలా నేను చెప్తున్నా, వ్యాధి వస్తే ఏదో భయపడిపోయి పరిగెత్తిపోయి జనం అక్కడికి పోయి ఆ డాక్టర్ దగ్గరికి పోయి ఈ డాక్టర్ దగ్గరికి పోయి, అందుకని సంవత్సరం సంవత్సరం మాస్టర్ చెకప్ చేయించుకుంటూ, ఆరు నెలలకు ఒకసారి మాస్టర్ చెకప్. మీరు అడగండి మీ తాతలు ముత్తాతలు ఎవరన్నా మాస్టర్ చెకప్ చేయించుకున్నారేమో, వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు ఉన్నాయా, ఆహారం ఉందా, విటమిన్లు తిన్నారా, కార్బోహైడ్రేట్లు ఉన్నాయా, పాపం వాళ్ళకి హాయిగా జీవించారు. ఎందుకంటే వాళ్ళకి మానసిక ఒత్తిడి లేదు. కనుక ఈ ఉపాసకుడు ఏం చెప్తున్నాడు, నేను ఈ శరీరాన్ని నీకు సమర్పించబోతున్నాను అగ్నిదేవత, ఇంతకాలం నీకు ఎన్నో సమర్పిస్తూ వచ్చాను, చివరిగా ఇంకేం సమర్పిస్తాను, ఇప్పుడు ముసలితనం వచ్చేసింది, నేను ఈ శరీరాన్ని నీకు అర్పిస్తున్నాను, తీసుకోవలసింది భస్మాంతం అన్నారు. భస్మం అవబోతున్నది ఈ శరీరం నీకు నేను ఇస్తున్నాను, శరీరం భస్మాంతం. అందుకని ఏం చేయాలి, ఓ అగ్నిదేవత నువ్వు ఓం అన్నారు. ఆ ఓం అనేటువంటిది అగ్నిదేవుడికి పేరు. ఓంకారం ప్రణవస్వరూపం, భూహు భోహ సోహ కదా వచ్చింది, భూహు భోహ సోహలోంచి దాన్ని చిలికితే బ్రహ్మదేవుడు ఏమొచ్చింది, గాయత్రి వచ్చింది, గాయత్రిని చిలికితే ఏమొచ్చింది, ఓంకారం వచ్చింది. గాయత్రి అంతా చెప్పలేమన్నా అని చెప్పి వ్యాహృతులు వచ్చినాయి. భూహు భువహ సోహ వ్యాహృతులు కూడా చెప్పలేమన్నాం గనక వ్యాహృతుని చిలికితే ఏమొచ్చింది, ఓంకారం వచ్చింది. ఆ ఓంకారం ప్రణవస్వరూపం, ఆ పరమాత్ముడి స్వరూపం. ఓం క్రతో అంటే, క్రతు అంటే సంకల్పాత్మకం అని అర్థం. మనస్సుకి చెప్తున్నాడు, ఓ మనసా నువ్వు చేసినవన్నీ తలుచుకోవలసినది అన్నారు. నువ్వు చేసిన కర్మలన్నీ ఉన్నాయి కదా జ్ఞాపకం తెచ్చుకో. అదేవిధంగా అగ్నిదేవుడికి చెప్తున్నాడు, నేను చేసిన కర్మలన్నీ లిస్టు గుర్తుందా నీకు, గుర్తు చేసుకో అన్నారు. నువ్వు గుర్తు చేసుకొని నా మార్గాన్ని సుగమం చెయ్యవలసినది అంటే ఈ ప్రాణవాయువు ఆ సమష్టి వాయువులో కలిసిపోబోతున్నది, ఈ శరీరం నీకు సమర్పిస్తున్నాను లాస్ట్గా, లాస్ట్ ఆఫరింగ్, ఓం క్రతో స్మర, స్మర అంటే గుర్తు చేసుకో అన్నారు. నేను చేసినటువంటి క్రతువులన్నీ కూడా గుర్తు చేసుకోవలసినది. మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, ఎందుకంటే చనిపోయేటప్పుడు ఫీబుల్గా ఉంటుంది కదా వాయిస్, పెద్దగా రాదు కదా, ఒకవేళ అగ్నిదేవుడు విన్నాడో లేడో అని చెప్పి క్రతో స్మర, కృతగం స్మర. కృతగం అంటే నేను చేసినవి కర్మఫలాలు, కర్మ ఉపాసన సముచ్చయ ఫలాన్ని నువ్వు గుర్తు చేసుకోవలసినది. మనసుకి చెప్తున్నాడు, ఓ మనసా నువ్వు గుర్తు చేసుకో, ఇప్పుడు చేసుకొని ఆ భగవంతుని తలుచుకో, తలుచుకుంటూ ఆ అగ్నిదేవుని తలుచుకొని, అగ్నిదేవత నువ్వు కూడా తలుచుకో, గుర్తు చేసుకో, కృతజ్ఞం స్మర, నేను చేసినవన్నీ గుర్తు చేసుకో. మనసుకి చెప్తున్నాడు, అగ్నిదేవుడికి చెప్తున్నాడు. ఇటువంటి ప్రేయర్ చూడండి అసలు ఎటువంటి, మనకు అందుకనే మన జీవితంలో అన్నీ కూడా దైవీ సంబంధమైనటువంటివి, కానీ అమంగళం అంటూ ఏది లేదు, అన్నీ దైవీ సంబంధమైనటువంటివి. అలా ఆలోచన ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఎటువంటి దిగులు చింత ఉండదు. ప్రతి పని దైవ చింతనతో కలిసి ఉంటుంది మన వాళ్ళకి హాయిగా. అందుకే భర్తృహరి కూడా రాశాడు చివరిలో, ఈ పంచభూతాలతో చేయబడినటువంటి శరీరాన్ని పంచభూతాలకే సమర్పిస్తున్నాను అన్నాడు. పంచభూతాలతో చేయబడిన శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది, ఈ ప్రాణం గాలి గాలిలో కలిసిపోతుంది, ఈ మన్నుతో చేయబడినటువంటి శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఈ అగ్ని ఆ సమష్టి అగ్నిలో కలిసిపోతుంది, ఈ శరీరంలో వేడి, అంటే ప్రతిదీ కలిసిపోతుంది. ఇది పరిపక్వత అంటే మానసిక పరిపక్వత. ముసలితనం అనేది వచ్చినా కూడా అది ఆహ్వానించాలి అంతే. వ్యాధి వచ్చినా సరే ఓకే, శరీర ధర్మం అది, కాకపోతే మందు తీసుకో అంతేగాని దాని గురించి దిగులు పడుతూ కూర్చోకూడదు. మందు తీసుకో, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి, ఔషధ సేవనం చెయ్యాలి, కానీ దిగులు పడుతూ కూర్చుంటే ఇంకాస్త వ్యాధి ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ముసలితనం, వ్యాధి ఇవన్నటువంటి కూడా ఎవరు తప్పించుకోలేరు, మరణం అంతకంటే తప్పించుకోలేరు. కనుక మరణం అనేటువంటిది కూడా మనిషికి సహజం, చాలా సహజం. పుట్టడం ఎంత సహజమో మరణం కూడా సహజం. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. పుడతాడు, పెరుగుతాడు, మళ్ళీ మళ్ళీ అన్నీ తగ్గిపోతుంటాయి, జవసత్వాలన్నీ తగ్గుతూ ఉంటాయి, చివరికేమిటి, టాటా బై బై చీరియో అన్నాడు, చెప్పేసి వెళ్ళిపోవాలి. అందుకని ఆ భగవంతుడు మనకి ముసలితనం ఇచ్చినప్పుడు దేనికంటే రెడీగా ఉన్నావా అని అడుగుతాడు మనల్ని. రెడీగా ఉన్నావా అన్నాడు. థ్యాంక్స్ గివింగ్ లెటర్ ఇవ్వాలి ఆయనకి, ధన్యవాదాలు చెప్పాలి. చాలా సంతోషం శరీరాన్ని ఇచ్చినందుకు, మానవ జన్మనిచ్చావు నాకు, సార్థకం చేసుకున్నాను, ఈ శరీరాన్ని నువ్వు తీసుకెళ్లవలసిందని చెప్పి ఆయనకి థ్యాంక్స్ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కృతజ్ఞతలు చెప్పుకుంటే థ్యాంక్స్ గివింగ్ లెటర్ ఇచ్చి ఆయన పిలవడానికి ముందే మనం రెడీగా కూర్చోవాలి. ఐఎమ్ రెడీ అనాలి. అయిపోయినాయి, చేసిన పనులన్నీ అయిపోయినాయి, నీ ఇష్టం, ఎప్పుడన్నా వచ్చి తీసుకెళ్ళు, కావాలంటే తీసుకుపో అన్న శరీరం. ఏమండి ఎంత తేలిగ్గా చెప్తారు స్వామిని, ఎంత తేలిగ్గా చెప్తున్నారన్నాడు. అది ఆ శరీరం మీద అభిమానం ఉన్నప్పుడే ఈ బాధ అన్నమాట, మరణ భయం బాధ అనేటువంటిది అతిగా ఉంటుంది. అలా ఉన్నదనుకోండి, భగవంతుని తలుచుకోలేం. భగవంతుని తలుచుకుంటామా, మనవాళ్ళు మనవరాళ్ళు అయ్యో ఇవన్నీ వదిలిపెట్టిపోవాలి అంటాడు. అనుభవించింది చాలు కదా, ఇంకా ఏమిటి, భగవంతుడి దగ్గరికి నుంచి వచ్చావు, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంతేన్నారు. ఇది మన సంప్రదాయం, మన పద్ధతి. అది సన్యాసి శరీరాన్ని దహనం చేయరు. సన్యాసి వేద కర్మలన్నీ, వైదిక కర్మలన్నీ వదిలిపెట్టాడు కదా, అగ్నిహోత్రం వదిలిపెట్టాడు కనుక ఆ అగ్ని సంబంధం ఉండకూడదు కనుక ఈయనకి ఆ సన్యాసిని ఏం చేస్తారంటే మామూలుగా పూడ్చిపెడతారు, దహనం చేయకూడదు. అంటే కర్మలన్నీ వదిలిపెట్టేశాడు కదా, వైదిక కర్మలు, అగ్ని సంబంధం ఉండకూడదు. గృహస్థుడికి మాత్రమే అగ్ని సంబంధం ఉంటుంది, గృహస్థుడిని మాత్రమే దహనం చేస్తారు, కానీ సన్యాసిని చెయ్యకూడదు. వానప్రస్థుడైతే, గృహస్థుడై వానప్రస్థుడైనా కూడా దహనం చేయొచ్చు. కనుక అగ్ని సంబంధం అనేటువంటిది పవిత్రం అన్నారు. తర్వాత మంత్రం, అగ్నేనయ సుఫధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ జుహురాణమేను భూయిష్టాం తే నమ ఉక్తిం విధేమ. ఇక్కడ మన శాస్త్రం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఆ జీవుడు ఉంటాడు కదా, జీవాత్మ ప్రయాణం చేస్తుంది అన్నాం. జీవాత్మ ప్రయాణం చేస్తుంది. నచికేతుడు అడిగాడు కదా యమధర్మరాజుని, ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్థిత్యేకే నాయమస్థితి చేకే. ఏదో కొంతమంది అంటుంటారు మనిషి చనిపోయిన తర్వాత ఏదో ప్రయాణిస్తుందని, మరి కొంతమంది చెప్తారు మనిషి చనిపోయిన తర్వాత ఏం ప్రయాణించదని. అసలు ఏమిటి, ప్రయాణిస్తుందా లేదా, ఏమన్నా ఉందా లేదా చెప్పు అన్నాడు నచికేతుడు యమధర్మరాజును. చార్వాకులేమో ఏం చెప్తారు, శరీరం పోయిన తర్వాత ఇంకేం ప్రయాణించదండి, ఇంకేముంది చూడటానికి, భస్మైపోతే బూడిదైపోతే ఏముంది, కంటి కనపడుతుందా ఏమిటి, ప్రయాణిస్తుంది అంటారు అని అంటారు చార్వాకులు. చార్వాకులు అంటే ఎక్కడుంటారు వాళ్ళు, శరీరమే సర్వం అనేవాడు చార్వాకుడు, నాస్తికులు అన్నమాట. వాళ్ళకి శరీరం తప్ప మరి ఇంకేమి ఉండదు, జీవ సూక్ష్మ శరీరం ఒకటి ఉన్నదని చెప్పరు వాళ్ళు. ఆత్మ ప్రయాణించడం, పైలోకాలకు వెళ్ళడం ఎవరు చూశారండి, ఇవన్నీ ఊరికి కథలు చెప్తారు మాకు అంటారు వాళ్ళు. వాళ్ళందరూ చార్వాకులు అన్నమాట. మనిషి చనిపోయిన తర్వాత ఏమి ప్రయాణించదు అంటాడు. కొంతమంది ఏం చెప్తారు, నచికేతుడు అడుగుతున్నాడు, మరికొంతమంది చెప్తారు లేదు లేదు, శరీరం, ఈ శరీరం చనిపోయినా కూడా ఇంకొక శరీరం ఉంది లోపల, కంటికి కనపడని శరీరం, సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరం ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి దీన్ని దహనం చేసినా సరే అది దహనం కాదు, అది ఫ్లైట్లో వెళ్ళిపోతుంది అన్నాడు. ఇండియన్ ఎయిర్లైన్స్లో అట్లా వెళ్ళిపోతుంది ఎక్కడికన్నాడు, ఏ ఏ కర్మలు చేస్తే ఆ కర్మల ప్రకారం వెళుతుంది అన్నాడు. అలా నమ్మేవాడు ఆస్తికుడు అన్నాడు. ఆస్తికులు నమ్ముతారు. యమధర్మరాజు చెప్తాడు, అవును ప్రయాణిస్తుంది అన్నాడు. ఈ ప్రయాణించేది కూడా ఒకటి ప్రయాణిస్తుంది ఒకటి ప్రయాణించదు అంటాడు. ఆ ప్రయాణించేది ఏమిటి, ఎందుకు ప్రయాణిస్తుంది, ఎలా ప్రయాణిస్తుంది, అలా ప్రయాణించడానికి కారణం ఏమిటి అని అడిగితే శాస్త్రం చెప్పబడింది, మామూలు కర్మలు చేసుకుంటూ వైదిక కర్మలు మాత్రమే చేస్తుండేవాడు ఆ పుణ్య ఫలాని వల్ల, వైదిక కర్మలు చేయడం వల్ల పుణ్యం రావడం వల్ల ఆ పుణ్యాన్ని అనుభవించాలి కదా, అందుకని ఏం చేస్తాడు, స్వర్గానికి వెళ్తాడని చెప్పాం, చెప్పామా లేదా, స్వర్గానికి వెళ్తాడు. అది ఒక మార్గం, కృష్ణ మార్గం. స్వర్గానికి వెళ్ళి ఏమవుతుంది, అయిన తర్వాత పుణ్యం అంతా అనుభవించి మళ్ళీ ఎక్కడికి వస్తాడు, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం మస్క్యూటో లోకం అంటారు స్వామీజీ. శనాయనగర్లో ఎన్ని మస్క్యూటోలు, మస్క్యూటో లోకం చవంతే అంటే వస్తాడు, విశంతి అన్నాడు. మస్క్యూటో లోకం విశంతి అన్నాడు. ఎవరు కేవల కర్మలు చేస్తే, వద్దు వద్దు నేను ఈ మస్క్యూటో లోకానికి రావద్దు అనుకున్న వ్యక్తి అయితే నేను ఆ బ్రహ్మలోనే లీనమైపోవాలి, ఆ బ్రహ్మలోకానికి వెళ్ళాలి అనుకుంటే క్రమముక్తి అన్నాం, చెప్పాం కదా క్రమముక్తి. ఆ క్రమముక్తి కోసం ఈ ఉపాసకుడు ఇప్పుడు దేనికోసం, క్రమముక్తి కోసం ఈ ఉపాసకుడు ఏం చేస్తున్నాడు, ఆ బ్రహ్మ హిరణ్య గర్భలోకానికి వెళ్ళి, హిరణ్య గర్భలోకం అంటే బ్రహ్మలోకం, ఆ హిరణ్య గర్భలోకానికి వెళ్ళడం వల్ల అక్కడ బ్రహ్మదేవుడి దగ్గర ఏం చదువుతాడు, ఈశావోశ్యోపనిషత్తు చదివి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం నైట్ 4 క్లాసులు రోజుకి, ఎందుకంటే ఆకలి దప్పికలు ఉండవు, వంట చేసుకునే పని, బజార్కి వెళ్ళి కూరగాయలు కొనే పని ఉండదు, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అంతా క్లాసే, ఒకటే ఏమైనా 1 సంవత్సరం అయ్యేటప్పటికి 10 ఉపనిషత్తులు అయిపోతాయి, అన్నీ చదివేసి కూర్చుంటాడు. కూర్చొని ఏం చేస్తుంటాడు, బ్రహ్మవైపు చూస్తూ ఉంటాడు. అయిందయ్యా ఎప్పుడు ఇంకా మనం ముక్తి అంటాడు, ఉండినాయనా ఇంకా యుగం కావాలి, కల్పం అయ్యే వరకు కూర్చోవాలి మన ఇద్దరం అని అంటాడు బ్రహ్మదేవుడు. కనుక సీనియర్ స్టూడెంట్గా కూర్చుంటాడు, తర్వాత ఇంకా వస్తుంటారు కదా లిస్టు, సీనియర్ స్టూడెంట్గా కూర్చొని వింటూ ఉంటాడు. ఆ బ్రహ్మ కల్పం అయిన తర్వాత ఈ ఉపాసకుడు కూడా క్రమముక్తిని పొంది ఆ బ్రహ్మ పరబ్రహ్మంలో కలిసిపోతాడు. ఇది క్రమముక్తి అండి. ఇప్పుడు మనం చదివేది క్రమముక్తి విషయం. ఇప్పుడు మనలాగే ఇక్కడ కూర్చొని వింటున్నారు చూసారా, మీలాంటి వాళ్ళకి ఏమిటి అన్నారు, మీకు స్వర్గము కాదు క్రమముక్తి కాదు, అంటే దేవయానము లేదు పితృయానము లేదు, కృష్ణగతి లేదు శుక్లగతి లేదు, మరి ఏం గతి మీ గతి అంటే అధోగతి కాదు సద్యోముక్తి అన్నారు. సద్యోముక్తి ఏంటంటే ఇక్కడే ఇప్పుడే జీవించి ఉండగానే నిత్యముక్తుణ్ణి నేను, ఆత్మస్వరూపాన్ని అని గ్రహించగలుగుతాడు. ఎందుకంటే మీరందరూ చదువుతున్నారు కదా, ఉపాసకుడేమో చదవకుండా ఉపాసన చేస్తూనే కూర్చున్నాడు, అందుకని ఇక్కడ చదవకపోయినా అర్థమైందా, అక్కడ చదవాల్సి వస్తుంది, అక్కడికి పోయి చదివేవద్దు ఇక్కడ చదవచ్చు కదా హాయిగా. కనుక ఏ కొద్ది మందికో గురువు లభించి ఆ గురువు చెప్పింది అర్థం చేసుకొని, ఆ గురువు చెప్పింది అర్థం చేసుకున్న తర్వాత దాన్ని జీర్ణం చేసుకొని, నేను ఆత్మస్వరూపాన్ని, నాకు బంధమే లేదు, నేను నిత్యముక్తుణ్ణి అని జ్ఞానాన్ని పొందుతాడు ఈ భక్తుడు. ఈ జ్ఞాని అవుతాడు, వీడికి సద్యోముక్తి. ఎవరు వీడు? నేను అని చెప్పుకోవాలి. నాకు ఏ ముక్తి కావాలి? మీకు స్వర్గం కావాలా చెప్పండి. ఇప్పుడు స్వర్గం వస్తే మళ్ళీ మస్కిటో లోకం వస్తుంది, కాబట్టి వద్దు. కనుక క్రమముక్తి కావాలి అంటే కండిషన్స్ చెప్పాను కదా, చాలా కష్టం. ఆ ప్రాణాన్ని అంతా తీసుకొచ్చి సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రంలోనికి పంపించి ఎప్పుడు ప్రాణం పోయే సమయంలో, దానికి ఒక శ్లోకం ఉంది. ఆ భక్తుడు చెప్తాట, ఉపాసకుడు ఏం చెప్తా అంటే, కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతః అద్యైవమే విశతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కపవాత పిత్త కంఠావరోధన విధౌ. ప్రాణప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోధన సమయే కంఠావరోధన విధే స్మరణం కృతస్తే అన్నాడు. ఏ కృష్ణ భక్తుడు, కృష్ణ భక్తుడు చెప్తున్నాడు ఉపాసకుడు. ఉపాసకుడు చివరిలో ఏది తలుచుకుంటే అదే కదా నెక్స్ట్ జన్మ అన్నారు కదా, అందుకని ప్రాణం పోయే ముందు కృష్ణ కృష్ణ అని చెప్పు, రామ రామ అని చెప్పు అని చెప్పి మన వాళ్ళు చెప్తారు పెద్దలు. అలా చెప్పేటప్పుడు ఈ ఉపాసకుడు చెప్తున్నాడు, కృష్ణ హే కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతః అన్నారు. అంటే నా మనస్సుని నీ యొక్క పాదముల వైపు నిలబడేటట్లు చెయ్యి, ఇప్పుడే ఎటు పోకుండా చెయ్యి. మానస రాజహంస, ఈ రాజహంస అనే పక్షి ఉంది సరే నా మనస్సు పక్షి, అటు ఇటు పోతున్నది కదా, అది ఎటు పోకుండా నీ పాదముల వైపే త్వదీయ పద పంకజ అన్నారు. నీ పాదములనే పద్మాల మీదనే నా మనసు ఉండేటట్లుగా చెయ్యి, నా మనస్సనే రాజహంసని అన్నాడు. ఎందుకు అది అడుగుతున్నానో తెలుసా? అద్యైవ విషతుమే మానస రాజహంస, ఇప్పుడే ఇక్కడే మనసు నిలిచిపోవాలి నీ పాదముల మీద. ఎందుకంటే ప్రాణప్రయాణ సమయే ప్రాణం పోయేటప్పుడు కంఠ అవరోధన కఫ వాత పిత్త వచ్చి ఇక్కడ నిలుస్తుంది ఆ గొంతులో, గుటక కూడా పడదు. అప్పుడు పోయి హే కృష్ణ వాసుదేవా గోవింద అని చెప్పగలనా? ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠ అవరోధన విధౌ స్మరణం కుత. నిన్ను తలుచుకోవడం ప్రశ్న ఉంటుందా? ఇక్కడ గుటక పడక, గాలాడక, శ్వాస ఆడక, వెంటిలేటర్స్ పెట్టి ఈ ముక్కులో ఒక ట్యూబు, ఆ ముక్కులో ఒక ట్యూబు, చేతికి ఒక ట్యూబు, కాలికి ఒక ట్యూబు, కదలనిస్తారా అటు ఇటు, నిన్నా తలుచుకోవడం, ఇదంతా అయ్యే పనేనా? హే కృష్ణ ఇప్పుడే నా మనసు నీ కాళ్ళ మీద పడేస్తున్నాను, తీసుకో అన్నాడు. నీ పాద పద్మాల మీద నా మనస్సని రాజహంసని, రాజహంస ఏం చేస్తుంది తెలుసా? ఆ కమలాల్లో ఉన్న తూడుని తింటూ ఉంటుందట. ఆ తూడు ఉంటుంది కదా మధ్యలో స్టెమ్, కమలాల్లో అది మాత్రమే తింటుందట, ఇంకేం తినదట రాజహంస. అందుకని నా మనస్సు కూడా నీ పాద పద్మాల మీద అలాగే ఉండిపోవాలి ఇప్పుడే. తమిళంలో చెప్తారు అప్పోదుకి ఇప్పోవే అన్నట్ట, అప్పు చెప్తానో లేదో ఎందుకైనా మంచిది ఇప్పుడే చెప్పేస్తున్నాను అన్నట్ట. ఎందుకంటే అప్పుడు గుర్తొస్తుందో రాదో నాయన ఇప్పుడే చెప్తున్నాను అన్నట్ట. అందుకని క్రమముక్తి అయితే ఇంత కష్టం. చూసారా, ఆ బ్రహ్మరంధ్రం గుండా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఇవన్నీ ప్రార్థనలు చేయాలి, నన్ను రక్షించు, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏం చేయాలి, చదవాలి. ఇదంతా ఎందుకు రానాయన? నేను లైట్లు ఇక్కడ వేస్తాం, ఫ్యాన్ వేస్తాం, కూర్చో హాయిగా చదువుకో అంటే ఎవరు చదువుతారు? మీలాంటి వాళ్ళెవరో పుణ్యాత్ములు చదువుతారు. అందరూ చదువుతారా? వింటారా? పాపం ఈ ఉపాసకుడు అడుగుతున్నాడు అగ్నిదేవుణ్ణి. అగ్నే హే అగ్నే, ఓ అగ్నిదేవత, నయ నన్ను నడిపించు, నన్ను తీసుకువెళ్ళు. ఎక్కడికి? సుపథ, మంచి మార్గంలో, శోభన మార్గం, నాట్ దుష్పథ, మంచి మార్గంలో. అదేదో చెప్తారుగా ఆ మార్గంలో వెళుతుంటే అదేదో ఏం నది అది, వైతరణి నది, చిన్నప్పుడు చదివే వాళ్ళం గరుడ పురాణంలో, వైతరణి నదిలో చీవు నెత్తురు అన్ని కలిసి ఉంటాయి ఆ నదిలో. అక్కడికి వెళ్తే పెనం మీద బాండి యమకింకరులందరూ వేపుడి వేవిస్తూ ఉంటారు. అటువంటి ఇదంతా లేకుండా సుపధ మంచి మార్గంలో నన్ను తీసుకెళ్ళిన ఆయన దేవయాన మార్గం, పగలు సూర్యుడు బ్రైట్గా ఉన్నటువంటి మార్గం నన్ను తీసుకువెళ్ళవలసింది. రాయే అంటే నా యొక్క సంపద, కర్మ ఉపాసన సంపద ఏదైతే ఉందో ఆ సంపదనంతా కూడా అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్. నీకు తెలుసు కదా అగ్నిదేవుడా విద్వాన్ అంటే, నువ్వు నా యొక్క క్రతువులన్నింటినీ చూశావు విన్నావు. విశ్వాని అంటే సమస్తమైనటువంటి, వయునాని అంటే ఉపాసనలు. వయునాని అంటే నేను చేసినటువంటి కర్మ ఉపాసనలన్నింటినీ కూడా, విశ్వాని అంటే సమస్తమైనటువంటి అన్ని కర్మ ఉపాసనలు నా, అవన్నీ కూడా నీకు తెలుసు కదా అగ్నిదేవత. అన్నీ రాసి పెట్టుకున్నావు కంప్యూటర్లాగా, అన్నీ గుర్తున్నాయా? విద్వాన్ యుయోధీనరు. యుయోధి అంటే వాటిని నాకు మార్గానికి ఏదైనా అడ్డంకు ఇస్తూ ఉంటే, నా ప్రారంభ కర్మ ఏదైనా బలపడి నన్ను అడ్డగిస్తూ ఉంటే దాన్ని నువ్వు నిర్మూలించవలసినది అన్నారు. ఎందుకంటే నీకు ఎంత చేశాను నేను, ఎన్ని అగ్నిహోత్రాలు చేశాను, ఎన్ని అర్పించుకున్నాను, అవన్నీ చేశాను కదా, కొంచెం నాకు ఏదన్నా బ్యాడ్ ప్రారంభం ఉంటే దాన్ని నిర్మూలించవలసినది. యుయోధి అన్నాడు, దాన్ని నిర్మూలించి నాకు మార్గం సుగమనం చెయ్యి. ఏనం యుయో అస్మత్ జుహురాణం ఏనం, ఏనంటే ఏమైనా తప్పులు చేసుంటే, నేను ఏమైనా పొరపాట్లు చేసుంటే, మంత్రలోపే దంతరలోపే క్రియాలోపే కాలలోపే నియమలోపే శ్రద్ధాలోపే నేను అన్నీ చేశాను, కానీ అన్ని లోపాలతో చేశానే అనుకో పొరపాటున కదా. మంత్ర ఉచ్చారణ సరిగ్గా లేకుండా శ్రద్ధగా లేకుండా చేసేటప్పుడు కూడా చెయ్యాలి అని చెప్పి చేసుంటానేమో పొరపాటున. ఒకవేళ ఏదైనా తప్పు చేసుంటే ఆ తప్పులన్నీ వచ్చి ఇక్కడ నన్ను అడ్డగిస్తాయేమో బ్రహ్మ లోకానికి వెళ్లకుండా, అవన్నీ నువ్వు తొంచి తొలగించు నాయన అని అడుగుతున్నాడు ఉపాసకుడు. చూడండి ఎంత ప్రార్థన. ఇట్లాంటి ప్రార్థనలన్నీ చేస్తూ ఉంటే ముసలితనం గుర్తుంటుందా, మరణ భయం ఉంటుందా? ప్రార్థనలోనే మనస్సు లయించిపోతుంది, ఆ ప్రార్థన వల్ల మనస్సు బలపడుతుంది కదా. ఎప్పుడైతే ప్రార్థన దేనికి చేస్తాం, ప్రార్థన మానసిక శక్తిని ఇస్తుంది మనిషికి. మానసిక శక్తిని ఇచ్చినప్పుడు ఏమిటి మరణం, నన్ను భయపెట్టేది ఏమిటి, నేను ఈ శరీరాన్ని ఇచ్చేస్తున్నాను, నాకు మరణం ఎక్కడుంది అసలు? ఈ శరీరాన్ని నిన్న వాసాంశి శరీరాన్ని యథా విహాయ నవాని గృహాది నరోపరాణి, పోతే పోతుంది ఈ శరీరం, ఎందుకు మురుకులాగా తయారవుతుంది ఈ శరీరం? ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి ఇంకో శరీరాన్ని తీసుకుంటాను కావాలంటే, లేకపోతే నా యొక్క శరీరమే లేదు, నేను ఆత్మస్వరూపాన్ని, ఆ పరమాత్ముడే కదా ఇక్కడ ఉన్నాడు అనే జ్ఞానాన్ని పొందుతాను, నాకేంటి దిగులు? కనుక నన్ను ఈ తప్పులన్నింటినీ కూడా వీటినన్నింటినీ నిర్మూలించి యుయోధి జుహురాణం అన్నారు. జుహురాణం అంటే ఎటువంటి ఘోరమైన తప్పిదాలు చేసినప్పటికీ కూడా, జుహురాణం అంటే ఎటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలు చేసినప్పటికీ కూడా. అంటే ఒక కమెంటేటర్ అసలు మాయదారి కర్మలు అన్నాడు, ఈ మాయ వల్ల కొన్ని కొన్ని కర్మలు చేసుంటామని తెలియక అదే మాయదారి కర్మలు అని పేరు. మన వాళ్ళు వాడుతుండేవాళ్ళు ఆ మాట, ఇక్కడెవరు వాడటం లేదు రండి. ఇప్పుడు మాయదారి వాడంటే మాయ చేస్తూ ఉంటాడనమాట అన్ని, ఆ మాయలో పడి మనిషి తప్పు చేస్తూ ఉంటాడు, ఘోరమైనటువంటి కర్మలు చేస్తుంటానేమో అవన్నిటిని కూడా నిర్మూలించవలసినది. కుటిలమైనటువంటి జుహురాణం అంటే కుటిలమైన వక్రమైనటువంటి దోషభూయిష్టమైనటువంటి అటువంటి కర్మలన్నీ చేస్తుంటానేమో, అవన్నీ కూడా నువ్వు నిర్మూలించవలసినది. భూయిష్టాము ఒకటే రెండ అనేకం, భూయిష్టం అంటే అనేకములైనటువంటి, సరే భూయిష్టాము ఇటువైపుకి వాటిని నిర్మూలించవలసినది. దానికోసం ఏం చేస్తున్నాను ఇప్పుడు, నేను ఎటువంటి ఘోర కర్మలైనా చేస్తుంటే వాటిని నువ్వు నిర్మూలించాలి, అందుకొని ఎక్స్ట్రా నమస్కారం చేస్తాను నీకు ఇప్పుడు అన్నాడు. భూయిష్టాం అంటే చేతులు జోడించే శక్తి కూడా లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇటు పక్కన ఒట్టు పెట్టారు, అటు పక్కన ఒట్టు ఉపాసకుడికి పెట్టారులేండి. అనాయాస మరణం కదా ఉపాసకుడికి, చెప్తున్నా ఊరికి ఉదాహరణకి. వీడికి వద్దన్నా పెడుతున్నారు కదా, నాకు ట్యూబులు వద్దు ఏమొద్దాయా అంటే నీకు తెలియదులే ఉండు పెడతావు. ఎందుకంటే విల్లు రాయలా, ఇంకా విల్లు రాసి ఉంటే ఎప్పుడో పంపించారు. ఉన్నప్పుడంతా ఏం చెప్తారంటే బాధపడుతున్నాడండి పాపం, చాలా బాధపడుతున్నాడండి అంటారు. పోయిన తర్వాత అవునండి మంచంలో ఉంటే కష్టపడేవాడు పాపం, అందరు ఇట్లా మాట్లాడతారు. మంచంలో ఉంటే పాపం చాలా కష్టపడేవాడు, అదృష్టవంతుడు పోయినాడు, అదృష్టవంతుడు పోయినాడట చెప్తారు. సరే ఇప్పుడు ఏమిటి విషయం అంటే, నీకు చేతులు జోడించి నమస్కారం చేయలేను, నాకు శక్తి లేదు, ఉక్తి చెప్తున్నాను భూమిష్ఠాం. ఏం చెప్తున్నాను? నమః ఉక్తి అన్నారు. నమస్కారం చెప్తున్నాను, నమః నోటితో ఆడు చెప్తున్నాడు, అది కూడా సౌండ్ రావడల్లా. నమ అంటున్నాడు, ఉక్తి అన్నాడు. ఎందుకంటే సాష్టాంగ నమస్కారం చేయలేను, ముసలివాడిని అయిపోయి ఉన్నాను, ప్రాణ అంతకాలం ఇది, సాష్టాంగ నమస్కారం చేయలేను, చేతులు జోడించను, నేను చేతుల్లే లేవడం లేదు. ఎందుకంటే ఇంద్రియాలన్నీ కూడా ఆ దేవతల్లో కలిసిపోయినాయి. ఇది ఒక్క శరీరం మాత్రమే అట్లా ఉన్నది కానీ, అందుకే చూడండి కాళ్ళు ఎత్తలేడు, చేతులు ఎత్తలేడు, మనిషి కళ్ళు కూడా ఆర్పడం కూడా తగ్గిపోతూ ఉంటుంది, గమనించలేడు, ఎవరిని తెలుసుకోలేడు. ఆ ఉపనిషత్తులో ఒక ఉపనిషత్తు చెప్తుంది, జానాసిమాం జానాసిమాం అని అడుగుతారట. నేను గుర్తుపడుతున్నావా నన్ను, నన్ను గుర్తుపడుతున్నావా అని అడుగుతారట అందరు వచ్చి. ఎవరు? పెత్తల్లి మనవడు, చిన్న తల్లి మనవడు, ముత్తాత, పినతాత, వీళ్ళందరూ ఉంటారు కదా అక్కడ, మనవళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ. నేను గుర్తుపట్టావా, నన్ను గుర్తుపట్టావా, జానాసిమాం జానాసిమాం అంటుంటే ఆ అంటుంటాడు వీడు. ఎక్కడికి పోయింది ఆ జ్ఞాపకం? కళ్ళు చూస్తూనే ఉన్నాయి, కళ్ళు చూస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉంటాడు కానీ గుర్తించలేడు. ఎవరు ఎవరు అని అడుగుతాడు ఒకటికి పదిసార్లు. ఎవరు ఎవరేమిటి, ఇప్పటి వరకు నీతో నాతో మాట్లాడుతూనే ఉన్నా అంటే ఆ జ్ఞాపక శక్తి, ఆ బుద్ధి అంతరంగం సమష్టిలో కలిసిపోయినాయి. అందుకని మరణించేటప్పుడు ఆ వ్యక్తిని చూడాలి దగ్గరుండి. మనం ఏం చేస్తాం, పారిపోతాం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా అక్కడ ఉంటే మనసు కష్టం. అందుకని ఉండం చూడండి, ఆ ఛాయల్లో ఉండం. వాడు పోతున్నది, ప్రాణం పోతున్నది అంటే ఆ ఛాయల్లో ఉండం, ఉండాలి, ఉండి చూడాలి అసలు ఏమిటి, ఏం జరుగుతుంది. రేపు నా శరీరానికి కూడా ఇంతే కదా, అది చూసినప్పుడే మనకు తెలుస్తుంది దాని యొక్క విలువ. ఆ శరీరం జీవించున్నప్పుడు ఉన్నటువంటి విలువ అప్పుడు తెలుస్తుంది మనిషికి. అదొకటే పరమ సత్యం, అది దాన్ని గ్రహించగలుగుతాం మనం. కనుక నమ ఉక్తిం విధేమ, నా యొక్క నమస్కారాన్ని నువ్వు స్వీకరించవలసినది, అర్పిస్తున్నాను. విధేమ అంటే నీకు అర్పిస్తున్నాను నమస్కారాన్ని, చివరి నమస్కారాన్ని. ఉక్తి అంటే చెప్తున్నాను అన్నారు. శారీరకంగా కూడా చేయలేను, మనస్సు బలహీనమైపోయింది, వాక్యంతో చెప్తున్నాను, గ్రహించి నన్ను అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, నన్ను ఆ లోకానికి తీసుకువెళ్ళవలసినది. ఇంతటితో ఈశావాస్యోపనిషత్తు ముగిసింది. ఈ 18వ శ్లోకంతో అంటే క్రమముక్తి మంత్రాలు ఇవన్నీ మొత్తం సారాంశం వచ్చే వారం చూస్తాం తర్వాత.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.